కొన్ని మనం గమనించినటువంటి సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని గమనించుకుంటే తప్ప అర్థం కాదు మనకి. రామాయణంలో రాముడు బయలుదేరారు 14 ఏళ్లకి వనవాసానికి. వనవాసానికి బయలుదేరిన తర్వాత ఒక్కడు చంపుకుంటూ వచ్చాడు అందరినీ. సీతాదేవిని ఎత్తుకుపోయారు. బాధపడుతూ కూర్చున్నాడు బతకడానికి. అప్పుడు హనుమంతుడు యాక్టివ్ అయ్యాడు రాముల వారి లైఫ్ లో. అంతవరకు హనుమంతుడు పాత్ర ఏముంది? కానీ రామాయణం యొక్క మొత్తము బ్యాక్గ్రౌండ్ కనుక మీరు చూస్తే హనుమంతుడు ప్రవేశించిన దగ్గర నుంచి యాక్టివ్ అవుతుంది. ఎప్పుడు ప్రవేశించాడు? లాస్ట్ ఫేజ్ లో కొన్ని నెలలు. అంతేగా, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 2 నెలలు ఎంతో ఉంది ఇంకా. లేకపోతే రావణాసురుడు ఇంకా వదలడు నన్ను అని చెప్పంటుంది. దానికి ఒక ఫ్యూ డేస్ ముందు నుంచి యాక్టివ్ అయినట్టే కదా. కానీ అది యాక్టివ్ అవ్వటానికి కావలసినటువంటి బీజాలు ఎప్పటి నుంచి పడ్డాయి? రాముడు కంటే ముందు హనుమంతుడు పుట్టాడు. ఈ దేవతలందరూ కూడా ఈ రామకార్యానికి సహాయం చేయటానికి ముందే అవతరించారు. తప్ప ఆ రోజు సడన్ గా అందరూ 27 ఏళ్ళు 30 ఏళ్ళవాళ్ళు 40 ఏళ్ళవాళ్ళుగా గ్రో అవలే. కానీ ఆ రామకార్యము చేయటానికి ముందు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆర్డినరీ పీపుల్, ఆర్డినరీ కోతులు. అంతేగా, మామూలు కోతులే అవంతా కూడా. కానీ ఎప్పుడైతే ఈ పని టేకప్ చేయాలి అని టేకప్ చేశారు. అప్పుడది యుద్ధ ప్రాతిపదిక అనేది మాటల్లా కాకుండా నిజంగా చేశారు. నైట్ అండ్ డే కదా. ఇప్పుడు సీతాదేవిని వెతకాలి అంటే ఏ లెవెల్లో వెతుకుంటారు వాళ్ళు? ఫైవ్ స్టార్ హోటల్స్ లో దిగి రాత్రి పడుకుని అక్కడ కాస్త భోజనం చేసి టిఫిన్ చేసి బయటకు బయలుదేరి అప్పుడు అతను మొదలెట్టుంటారా? ఎక్కడ వెతుకుంటారు వాళ్ళు? ఎక్కడెక్కడో మామూలుగా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో, ఎక్కడో దుర్భేద్యమైనటువంటి మామూలుగా వెళ్ళలేనటువంటి ప్రాంతాలు ఏమి ఉన్నాయో అన్ని వైపులో వెళ్లారు కదా. ఇప్పుడు ఆ పని చేయబోతున్నాం మనం. హనుమంతుడు అప్పుడు ఏ పని చేశాడు ఆ పని ఇప్పుడు మనం చేయాలి. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడెక్కడ మన వాళ్ళు ఉన్నారు అది వాళ్ళు కొన్ని రోజుల్లో చేయగలిగినప్పుడు మనం ఎందుకు కొన్ని రోజుల్లో చేయలేము? ఇది ఒక పాయింట్. రెండోది మహాభారత యుద్ధం కూడా. మహాభారత యుద్ధానికి కావలసినటువంటి అస్త్రబలము, శస్త్రబలము, అంగబలము రకరకాలుగా సంపాదించుకున్నారు పాండవులు. రకరకాలుగా కీచకుణ్ణి చంపి, బకాసుని చంపి, ఆ చంపుతోన్నప్పుడు అది మహాభారత యుద్ధానికి నాంది అవుతోందని పాండవులకు తెలుసునని నేను అనుకోను. కృష్ణుడికి తెలిసి ఉండొచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు బకాసురుణ్ణి చంపడానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి నేను మీతో చాలాసార్లు చెప్తాను కదా. ఐదుగురు పాండవుల్లాగే పాండవులకి యాంటీ పాండవుల్లాగా ఐదుగురు ఉన్నారు. అది ఎప్పుడూ మనకి ఎందుకో డిస్కషన్లోకి రాదు, ప్రకృతిలోకి అది చెప్పం. ఐదుగురు ఉన్నారంటామే తప్ప వాళ్ళ ఐదుగురు కలిసిపోయి ఉంటే ఏమయ్యేదో మనకి ఊహ కూడా అందదు. ఐదుగురు ఒకే నక్షత్రంలో పుట్టారని. ఇంకా పాండవులు ఒకే నక్షత్రంలో పుట్టలే. ఒకే నక్షత్రము అనేది ఏం చెప్తుందంటే ఒకే దశలో పుట్టారని. మన జ్యోతిష్ శాస్త్ర నియమ ప్రకారం అంటే ఒకే థాట్ పోర్, మనలాగా విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉండవు వాళ్ళకి. మంచి వాళ్ళకే నానా గంధర్వాళాలు వస్తాయి. గాయత్రి మంచిదా లేకపోతే అనుగ్రహ మాలా మంత్రం మంచిదా లేకపోతే ఇదంతా అక్కర్ లేకుండా ఓంకారం మంచిదా లేకపోతే ఓంకారం అసలు ఇంట్లో ఉచ్చరించకూడదేమో, ఈ ఆలోచనలన్నీ ఒకే నక్షత్రంలో లేకపోవటం వల్ల. ఒకే నక్షత్రం అంటే అర్థం ఏంటంటే భావదశ. పాండవులకి లేదు అది, వాళ్లకుంది. ఎవరో ఐదుగురు ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తెలుసు కదా, బకాసురుడు, భీముడు, జరాసంధుడు, కీచకుడు, ఇంకొడు దుర్యోధనుడు. పాండవులు యాక్టివ్ కానంత వరకు వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారు. జరాసంధుడు వాళ్ళందరి వాళ్ళ రాజ్యాలే కదా అంతా, చాలా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు. ఒకే భావదశలో ఉన్నటువంటి రాక్షసి ప్రవృత్తులు కలిగినటువంటి వ్యక్తులు. రాక్షసి ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు అంటే ఏంటనమాట, నాకు సంబంధించినంత వరకు నేను కొంపలు ముంటం చేసి ఏం చేసినా నా లాభాన్ని చూసుకుంటా, పక్కవాడికి ఏమవుతుందో నేను చూసుకోను అనేటువంటి ప్రవృత్తిని రాక్షసి ప్రవృత్తి అంటాం. ఆ ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు డామినేట్ చేస్తూ ఉంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఎలా ఏరివేశారో ప్రకృతి. మీరు చాలా గుర్తుంచుకోవాలి ఇక్కడ, మనం యతీనాం బ్రహ్మ భవతి సారథి అంటే జరిగేది అది మీ ద్వారానే. కానీ మీ ద్వారా జరగకపోతే వాళ్ళు ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకునేటటువంటి దాంట్లో ప్రశ్నే లేదు. కానీ ఎన్నుకోబడనివ్వటానికి మీరు అక్కడికి వెళ్ళాలి. ఇంటర్వ్యూకి వెళ్తే మీకు పోస్ట్ వస్తుందో రాదో గ్యారంటీ లేదు. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఈ కాలంలో కూడా ఇవ్వలేరు పాపం. ఇంత గందరగోళాలు చేయగలిగినా, అన్ని మ్యానిపులేట్ చేసుకున్నా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, నీకు ఇవ్వలేరుగా. ఇక్కడ మానసిక స్థితి మీరు తెచ్చుకోండి. ఇంది యు ఆర్ బీయింగ్ టెస్టెడ్. టెస్టెడే కాదు, ఓరియంటెడ్ ఆల్సో. అంటే ఏంటి, దానికి తగినట్టు అది మలుచుకుంటుంది. మలవటం లేదు అన్నదానికి ఈ సంపూర్ణ వ్యవస్థ పెద్ద ఉదాహరణ. సెల్ఫ్ ఆర్గనైజేషన్ లేదు అంటానికి. అందుకని శుచి, ఇది అక్కడ పడి ఉండటం, అది అక్కడ పడి ఉండటం, అక్కడ గడ్డి ఉండటం, ఇదంతా ఏం చెప్తుంది అంటే మనం మారలేదు. ఎందుకు మారలేదు అంటే మీరు ఆ భగవత్ తత్వానికి లొంగటం లేదు. మనం ప్రశ్నిస్తాం, ఇదా ఎందుకు జరుగుతోంది, అలా ఎందుకు జరుగుతోంది, ఇది ఎందుకు జరుగుతోంది, అది ఎందుకు జరుగుతోందని. కానీ మన్ని మనం కనుక ప్రశ్నించుకుంటే ఈ చీపురు ఇక్కడ ఉండటం అది ఉండాల్సిన ప్లేస్ కాదు కదా. మనం ఎన్నిసార్లు ఇటు నుంచి వెళ్తున్నాం. ఇదంతా ఏం చెప్తుంది అంటే సెల్ఫ్ ఆర్గనైజేషన్, అంటే ఒకడు చెప్తే చేయటం అనేది సెల్ఫ్ ఆర్గనైజేషన్ కాదు. మనం చేస్తున్నటువంటిది ఏంటి అంటే సెల్ఫ్ ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్. అసలు ఆ సెల్ఫ్ ఆర్గనైజింగ్ ప్రిన్సిపుల్ నే ఆత్మతత్వము అంటాం. సెల్ఫ్ ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్ ఆవిడ చెప్పడు, కానీ సెల్ఫ్ ఆర్గనైజ్డ్ వ్యక్తులు మీకు హెల్ప్ చేయగలరు. ఎలా? మ్యాగ్నెట్, పక్కనున్న ఇనువుని మ్యాగ్నెట్ చేయగలదు, పక్కనున్న కర్ర ముక్కని ఏమీ చేయలేదు. మీరు అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ స్వ ఆత్మరాజ్య స్థాపన ఆ మ్యాగ్నెట్స్ ను తయారు చేయటం, కానీ ఆ మ్యాగ్నెట్స్ ను తయారు చేసేటటువంటి స్థలము ఇందుకు ఇక్కడ ఉండమంటాం. మేము అక్కడ గడిపోతే సరిపోతుంది కదా. మీరు మ్యాగ్నెటైజ్ అవ్వలే. మ్యాగ్నెటైజ్ అయినటువంటి వ్యక్తి ప్రవర్తన వేదంగా ఉంటుంది. ఎలా ఉంది ప్రవర్తన? ఎక్కడ ప్రమాదం జరుగుతోంది? సుగ్రీవుడు హనుమంతుడు తక్కువ బలవంతులా ఇంటి వాళ్ళు, కానీ ఇక్కడున్నారు వాళ్ళు ఋషిముఖ పర్వతం మీదే ఉన్నారు. కింద దిగని అంటారు వాళ్ళు, కింద దిగితే మేము చచ్చిపోతాం అంటారు, మమ్మల్ని చంపేస్తాం అంటారు. మనం అదే అంటాం, ఫలిమంతో మేము కలవండి, ఫలిమంతో కలిస్తే మా సాధన పోతుంది, మా సాధన భంగం అయిపోతుంది. కానీ ప్రశ్న సెల్ఫ్ ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్లో మీరు ఎక్కడున్న మీ ఆర్గనైజేషన్ పోకూడదు. ఆర్గనైజేషన్ అంటే సంస్థ గురించి నేను మాట్లాడటంలే, మీ యొక్క ఆలోచన విధానం. సిగరెట్ తాగేవాడు భోజనం ఇవ్వని, వాడిని సిగరెట్ తాగకుండా ఆపి చూపించండి నాకు, మీకు ఇంపాసిబుల్ అది. కానీ అదే వాడు ప్రొఫెసర్ అలాంటి గ్రూప్ లో ఉన్నాడు అనుకోండి, వాడు వాడిని తాగమనండి. వాడికి ఎంత వాడు తాగుడికి బానిసైనా సిగరెట్ కి వాడు సుపీరియర్ అథారిటీస్ ఉన్నారు. మామూలు మెటీరియలిస్టిక్ అథారిటీస్ ఏమళ్ళా ఓ ప్రిన్సిపాల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తాగరు. ఎప్పుడు వీడు తాగుతాడా? ఇంచేత వాడు తాగలేకపోతున్నాడు. అంత వాడికి లోపల యావ ఉన్నా సుపీరియర్ పవర్ యొక్క నొక్కుదల కదా, ప్రెషర్. ఓంకారం మీలో అది చేయాలి. అదేం చేసినట్టే అర్థమవటం లే. కానీ ఓంలో ఆ శక్తి ఉంది అని సంపూర్ణ భారతీయ వేద చరిత్ర చెప్తోంది. ఓంని మించినటువంటి శబ్దశక్తి లేదు అంటే అక్కడ ఏం జరుగుతుందన్నమాట, మీరు కరెంటుకి నాన్ కండక్టర్ గా ఉన్నారు. నాన్ కండక్టర్ ని పాపం కరెంట్ ఏం చేయగలదు? 132,000 కిలోవోల్ట్స్ పవర్ కూడా ప్లాస్టిక్ పైన వేసేసామనుకోండి, పాపం ఏమి చేయలేదు. అది అర్థం చేసుకోండి. మీరు స్వ ఆత్మరాజ్య స్థాపనలో ఖచ్చితంగా అది మిమ్మల్ని మార్చగలదు. మార్చింది ఋషులందరినీ, ప్రతి వాడు మారాడు. ఏమీ తెలియనటువంటి చిన్నపిల్లవాడి దగ్గర నుంచి, 5 ఏళ్ల కుర్రవాడి దగ్గర నుంచి ఎవరైనా మారిపోవచ్చు. కానీ మారటానికి ముందు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దాంట్లో ఆర్గనైజేషన్ ఉండాలి. ఆ ఆర్గనైజేషన్ చేసుకుంటూ, వ్యవస్థీకృతం చేసుకుంటూ మీరు ఇది చేస్తే రిజల్ట్స్ ఇస్తాయి. ఆ వ్యవస్థీకృతం మొట్టమొదటి ఏంది చేయాలి? సమయ సంయమనము, కాలము కదా. కాలాన్ని మనం ఏం చేసుకోగలుగుతున్నాం? మనకున్నది 9 రోజులే అని చెప్తున్నప్పుడు కాలాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం? క్వశ్చన్ వేసుకుని ఈ క్షణం నుంచి టైం వేస్ట్ చేయకండి. కావాల్సింది అది ఉన్నది 9 రోజులు, అందులో 8 రోజులు ఒక రోజు అయిపోయింది అప్పుడే. అంటే మనం అంత నిశ్చింతగా కూర్చోగలిగాము అంటే లోపల వేడి రాలేదని. దాన్ని గురుదేవులు అగ్నిదీక్ష అనేవారు. మంత్రదీక్ష నుంచి అగ్నిదీక్ష, అగ్నిదీక్ష తర్వాత బ్రహ్మదీక్ష. యతీనాం బ్రహ్మ భవతి భారతి అని చెప్పి ఎక్కడా దారి తప్పలేమన్న అఖండ జ్యోతి కొత్తది వచ్చింది. స్థాపత్య వేద గురించి రాశారు, రామరాజ్య స్థాపన గురించి రాశారు అఖండ జ్యోతిలో. చదువుతాయి, ఎప్పుడైనా అఖండ జ్యోతి చదివినా, చదువుతూ ఉంటే అసలు ఈ గురువుల మధ్య ఉన్నటువంటి తేడాలు ఏముండో అందరూ ఒకటే చెప్తున్నారు. బ్రహ్మదీక్ష అంటే ఏంటి, యతీనాం బ్రహ్మ భవతి సారథి అంటే ఏంటి, రెండు ఒకటేగా. కానీ యతీనాం బ్రహ్మ భవతి సారథి అనేది 158వ సూక్తంలోని చరమ ఫైనల్ కంక్లూజన్ అనమాట. 6-7 శ్లోకాలు ఉన్నాయి అక్కడ సూక్తాలు. ఇంచేత ముందు మంత్ర దీక్ష, మంత్ర జపం చేసుకుంటూ 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 పోతున్నాం. మీకు నచ్చినటువంటి ఏ మంత్రాన్నైనా చేసుకోండి. మంత్ర దీక్షలో మీరేం మారరు, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. మంత్ర జపం మాత్రం చేసుకుంటూ ఉంటారు. మంత్ర జపం చేయగా 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 అది మీలో అగ్నిని పుట్టిస్తుంది. ఆ అగ్నిని పుట్టించాలి అని అగ్నిహోత్రం చేస్తాం మనం మంత్ర దీక్ష నుంచి అగ్ని దీక్షకు వెళ్ళటానికి. ఇంకా అగ్ని దీక్షకి వెళ్ళాక వాడు ఆగడు, మండించేస్తుంది అది. వాడు మారి తీరాలి. నిప్పులో పొడవేసిన ఏ పదార్థం అయినా కూడా భస్మమైనా అయిపోతుంది, లేకపోతే పవిత్రంగా బయటకు వస్తుంది. పవిత్రంగా అంటే ప్యూర్గా. రెండే ఆల్టర్నేటివ్స్ ఉంటాయన్నమాట. మంత్ర దీక్ష నుంచి అగ్ని దీక్షలో ప్రవేశించిన వాడు రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. వాడు భస్మమైనా అయిపోతాడు, లేకపోతే ప్యూరిఫై అవుతాడు. కానీ భస్మం అవటంలో ఏం భస్మం అవుతాయి? వాడిలో ఉన్నటువంటి దుర్గుణాలు, వాడిలో ఉన్నటువంటి రాంగ్ మెటీరియల్స్, వాడిలో ప్రకృతికమైనటువంటి నియమావళికి అసహజంగా ఉన్నటువంటి ప్రాకృతికమైనటువంటి మనం పెట్టుకున్న అసంబద్ధమైనటువంటి నియమాలు. మనం అనుకుంటాం అది ప్రాకృతికమైనటువంటి నియమాలని, ఆవిడికి తెలియదు. ఇంకా నేచురల్ లాస్ అర్థమయ్యాయంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఇంచేత ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రామాయణం మనకు తెలియదు ఎన్ని రోజులు యుద్ధం జరిగిందో, కానీ అది రోజుల్లోనే జరిగింది, కానీ నెలల్లో ఏం జరగలే. ఒకసారి కౌంట్ చేయాలి రామాయణం తీసి ఎన్ని రోజులు జరిగిందో. మహాభారత యుద్ధం 18 రోజులు. మనకి కూడా అంతే ఇది. ఇంచేత ఇన్ని వేల సంవత్సరాలు బట్టి మనం చేస్తున్నటువంటి ఈ మానసిక ప్రయత్నాలు ఇప్పుడు ఎప్పుడైతే వాటికి ఒక రూపం ఇవ్వాలో, మన పరిస్థితి ఎలా ఉందంటే అసలు యుద్ధం చేస్తున్నామని కూడా తెలియటంలే. ఎందుకు తెలియటం లేదు అంటే మనం ఉన్న సమాజం మనకు అలా నేర్పింది. కోతులతో రావణాసురుడి మీద యుద్ధం చేయడానికి వెళ్తానంటే ఆ కాలంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుని ఉండేవారు? నవ్వే ఉంటారు గ్యారంటీగా. రాముణ్ణి చూసి మాత్రం భలే నవ్వి ఉంటారు. రావణాసురుడితో యుద్ధానికి వెళ్తున్నాడు కోతులతో. తమాషా ఏంటంటే ఒక అగస్త్యుడు కాబోలు మనకు తెలిసినంత వరకు కాస్త సహాయపడ్డాడు. మిగతా ఏ ఋషి సహాయపడ్డట్టేం లేదు ఎక్కడ రామాయణంలో. ఎందుకు సహాయపడలేదు, ఏం సహాయపడలేదు అంటే అసలు ఆర్గనైజ్ చేసిందే ఋషులు. ఇదంతా కూడా ఋషుల యొక్క రక్తంతోనే సీతాదేవి యొక్క ఆవిర్భావం అయింది అన్నది మర్చిపోతాం మనం చాలాసార్లు. అంటే వాళ్ళ రక్తాన్ని ధారపోసారు ఋషులు అక్కడ. వాళ్ళ పైకి ఏం కనిపించకపోయినా అలాగా పరమ గురువులు ఈనాడు హిమాలయాలలో వినీల ఆకాశంలో సుదూర ప్రాంతాల నుంచి ఒరియన్ సీరియస్ అక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు. మన రియాక్షన్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు పాపం అక్కడ మన భూమి చుట్టూరా ఒక పెద్ద రక్షోవలయం పెట్టుకుని ఖచ్చితంగా భూమిని పవిత్రమైనటువంటి గ్రహముగా మార్చివేద్దాం. అదైపోయింది, భూమి ఆ దీక్ష తీసేసుకోండి శివరాత్రి నాడు. అంచేత మన ఇంటి ఓనరు ఓ దీక్ష తీసుకున్నాడు అనుకోండి, ఆ దీక్షకి అనుగుణ్యంగా నువ్వు జీవించలేదనుకోండి, ఇంటి ఓనర్ ఏం చేస్తాడు? మనం ఇప్పుడు ఇల్లు అతిథి తీసుకున్నాం, ఉంటున్నాం ఇంట్లో, ఆయనకేవో ఆదర్శాలు ఉన్నాయి, ఆ ఆదర్శానికి తగినట్టు మనం ప్రవర్తించటం లేదు, కనిపిస్తాడు ఇంట్లోంచి. ఇప్పుడు ఆ హ్యుమానిటీకి ఉన్నటువంటి ఆ పెద్ద ప్రాబ్లం హ్యుమానిటీకి అర్థం అవటం లేదు. మేమేదో చేసేస్తాం, మేమేదో ఉద్ధరిస్తాం, ప్రపంచ శాంతి కోసం ఏదో చేస్తాం అంటున్నారు తప్ప అసలు ప్రాబ్లం మీకు అర్థం అవటం లేదు. అసలు ప్రాబ్లం ఏంటంటే మీరు ఇది చేయలేదనుకోండి ఖచ్చితంగా పృథ్వీ గ్రహం మీద నుంచి గెంటి వేయబడతారు. పృథ్వీ ఒక్కతే ఈ విధమైనటువంటి ఎక్స్పెరిమెంట్కి ఒప్పుకుంది. ఏంటి ఎక్స్పెరిమెంట్కి ఒప్పుకుంది? సరేలే, సెల్ఫ్ రెఫరల్ కాన్షియస్నెస్ ఆత్మ చైతన్యం అనేటువంటిది ప్రోధి అవటానికి కావలసినటువంటి పరిస్థితులు నేను కల్పిస్తాను అని. కానీ తను కూడా ఎంతవరకు ఆ పరిస్థితి కల్పిస్తానంది? ఈ మిడ్ పాయింట్ వరకు. డౌన్వర్డ్ ఆర్క్ లో మనం చెప్పుకుంటామే సోలార్ సిస్టమ్ లో ఆ 24th రౌండ్ ప్లానెటరీ గ్లోబ్ సైకిల్ పూర్తయిపోయి 25th ఇది ఇప్పుడు జరుగుతోంది. అంతవరకు నేను చూస్తానండి. అది చూసే లోపల నీటి బాధ్యతయ్యా ఇదంతా చేస్తున్నవాడివి నువ్వు, 10 సార్లు మినిమం రావాలి, వచ్చి ఎప్పుడప్పుడైతే ఆ కంట్రోల్ తప్పుతుందో, ధర్మ గ్లాని జరుగుతుందో, అప్పుడప్పుడు అభ్యుత్థానం అధర్మస్య, అధర్మం ఎప్పుడైతే పైకి లేవటం మొదలెడుతుందో, అప్పుడప్పుడు సంభవామి ఆత్మమాయయ. ఆత్మ సెల్ఫ్ రిఫరల్ కాన్షియస్నెస్ ఉంది, లోపల ఉన్నటువంటి సెల్ఫ్ రిఫరల్ కాన్షియస్నెస్, నేను 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 అని రిఫర్ చేసే కాన్షియస్నెస్. నేను నేను అంటావే తప్ప నేను అనేటటువంటి దానికి ఏది కావాలో అది మనం చెయ్యం. నేను అనేది ఆకలేస్తోంది అంది. చచ్చిపోయిన వాడికి ఆకలేదుగా, బతుకున్న వాడికి ఆకలేస్తోంది. అంచేత ఎవడికి ఆకలేస్తోంది? నేను అనేటటువంటి చేతనత్వానికి ఆకలేస్తోంది. తింట మొదలెట్టావు, ఏది తినాలో ఏది తినకూడదో తెలియటానికి రుచి పెట్టింది. చేదుగా ఉంది. మిలిటరీలో కూడా ఆకలితో ఉన్న వాళ్ళు ఎలా రక్షించుకోవాలో అడవిలో రూల్స్ చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే, చేదుగా ఉన్నది ఏది తినవద్దు, కొంచెం ఒగరుగా ఉంటే పర్వాలేదు, తీయగా ఉంటే అసలు పర్వాలేదు, తినేయొచ్చు ఆకులు అని. అంచేత ఈ రుచి ఎందుకు పెట్టింది? ఏది నీ శరీరం స్వీకరిస్తుందో, ఏది నీ శరీరం స్వీకరించదో తెలుసుకోవటానికి రుచి పెట్టింది. కాని ఆ రుచి ద్వారా ఇప్పుడు మనం ఆ రుచిని, ఆ నాలికని ఎంతగా కుంఠాగ్రస్తాం. కుంఠ అంటే తెలుసు కదా, కాంప్లెక్స్. ఎంతగా దాన్ని మోసం చేసి పెట్టామంటే, దాన్ని మిస్యూజ్ చేసి, అసలు ఏది తినచ్చు ఏది తినకూడదో తెలిపేటటువంటి నాలిక ఏది తినకూడదో అది తింటుంది. రుచికి బానిస అయిపోయింది కదా. ఇది ఆత్మతత్వం, ఆత్మజ్ఞానం. ఆ రుచిలో ఉన్నటువంటి, ఎక్కడ దెబ్బతిన్నాం, కడుపు నిండిపోయాక ఊరుకుంటున్నాం మనం. ఆకలి వేశాక తినాలి, ఆకలి లేనప్పుడు అసలు ఎవడు ఏమి ఇచ్చినా తినకూడదు. ఎందుకు మొహమాట పడిపోతారు? సిగరెట్ తాగొద్దంటే మొహమాట పడరు. చాలా మంది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాం కదా, వాడు మొహమాట పెట్టేశాడు, టీ తాగేశాను, కాఫీ తాగేశాను అంటాడు. వాడికి సిగరెట్ ఇష్టం లేదు వాడి ఇంట్లో వాళ్ళకి, కానీ సిగరెట్ తాగుతాడు, వాడ మొహమాట పెట్టేస్తాడు. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఓం అన్నప్పుడు మీ యొక్క హ్యాబిట్స్ లో, మీ యొక్క అలవాట్లలో ఇంత ఘోరమైనటువంటి యాంటీ న్యాచురల్ లాజ్ నిబిడీకృతమై ఉన్నాయి. రుచి వల్ల ఏది తినాలో ఏది తినకూడదు. ఇప్పుడు జంతువులకు ఎవడు చెప్తున్నాడు ఏది తినాలో? నేను విషవృక్షాలు కొన్ని పెట్టి తినకూడని మేక కూడా తిందని ఏదో చెప్పారు. ఆకు పేరు గుర్తులేదు ఇప్పుడు, అది ముట్టుబట్ట అది అని చేత అది వేస్తారు. పేరు ఇప్పుడు గుర్తు రావటం లేదు. కానీ మరి మనం ఎందుకు అలాంటి పరిస్థితిలో ఉన్నాం? న్యాచురల్ లా అదే నేను చెప్పేది. ఆ న్యాచురల్ లాని మించి మీరేం చేయలేరు. శరీరానికి ఇది పడదు అని ప్రకృతి చెప్పిందనుకోండి, మీరేం చేయగలరు? అంచేత మీరు ఖచ్చితంగా ఏమవ్వాలి? ఆ న్యాచురల్ లాకి లొంగిపోవాలి. ఆ న్యాచురల్ లాయే ఓంకారం. ఓంకారం యొక్కది తస్య వాచక ప్రణవ. అతను ఓంకారం కాదు, ఓంకారము ద్వారా పిలువబడుతున్నాడు. అతని పేరు అది. కానీ వేదాలలో ఉన్నటువంటి పేర్లలో ఉన్నటువంటి తమాషా ఏమిటి అంటే, ఆ పేరు ఆ వస్తువును ఉత్పత్తి చేస్తుంది. మనకు పెట్టే పేర్లకి, వేద మంత్రాలకి ఉన్నటువంటి ఆ స్పందన యొక్క తేడా అర్థం చేసుకోండి. కానీ ధ్యానం మోర్ ఇంపార్టెంట్. చేత ఆ మూడ్, మీరు కావాలంటే కాస్త అలా శరీరాన్ని ఉంచి చెయ్యిలా పెట్టి చూడండి ఎలా ఉంటుందో. మీ మానసిక స్థితి అబ్జర్వ్ చేసుకోండి, అది ఇంపార్టెంట్. అయస్కాంతం ఉన్నప్పుడు ఇనప రజని ఎలాగైతే ఆటోమేటిక్ గా తను తాను అయస్కాంత ధారలకి లొంగిపోతుందో అలా లొంగిపోవాలి మీరు. ఆత్మశక్తి చేయలేంది ఏముంది? మీరు లొంగిపోవటం లేదు దానికంతే. పవర్కి లొంగ తీసుకోండి. అది కాబట్టి ఇప్పుడైతే మనలో ఆత్మశక్తి ధారలకు లొంగిపోతాము, ఆటోమేటిక్ గా మన శరీరం కొన్ని విశేషమైనటువంటి మార్పులకి లోనవుతుంది. వాటిని ముద్రలు అంటాం. కానీ ముద్రలు వేసి ఆ మానసిక స్థితి లేదనుకోండి, నటనవుతుంది. దీన్ని జ్ఞాన ముద్ర అంటాం మనం. అంటే ఆటోమేటిక్ గా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ద టోటల్ జ్ఞానం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, వేద జ్ఞానము. అంటే వేద జ్ఞానంలో ఉన్నటువంటి తమాషా ఏంటి అంటే, ద రైట్ వర్డ్ అట్ ద రైట్ టైం, కరెక్ట్ మాట కరెక్ట్ కాలంలో, ద రైట్ యాక్షన్ అట్ ద రైట్ టైం, ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని సక్రమంగా దాని ఉంటుంది, అదే జరిగిపోతుంది. మీరు నేర్చుకుని ఏం చేయరు. వెంకటేశ్వర స్వామి కానీ సిద్ధి సాయి కానీ ఆత్మజ్ఞాన సంపన్నులు కనుక సహజంగా వాళ్ళు ఏదంటే అది రైట్. వాచమర్ధామి భావంతి అని ఏదో ఉంది అర్థం, కాళిదాస్ చెప్తాడు. ఆ ఋషులు ఏం మాట అంటే ఆ మాట జరగాలంతే అక్కడ. కానీ జరగటానికి మీ సాధన కంటే ప్రాకృతిక శక్తులకు మీరు ఎంత సహకరిస్తారు అన్న దాని మీద ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది అన్నది ప్రద్యుమ్నుడి కథ చెప్తుంది మనకి. వాడు చాలా కష్టపడి అద్భుతమైనటువంటి శక్తులు అవంతా సంపాదించుకుంటాడు శంబరాసురుడు. వీడు అప్పుడే పుట్టాడు. కానీ వీడికి లక్ష్యం ఏంటి? శంబరాసురుడిని చంపాలి. ఎవరు సహకరించారు? ప్రకృతి అంతా సహకరించింది. ప్రకృతి సహకరించి ఉండకపోతే చంపగలడా వాడు? చంపలేడుగా. వీడికి తెలియదు కూడా వాడి దగ్గర అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి ఉన్నాయని. ప్రకృతి దానికి కావలసినటువంటి గురువుని, దానికి కావలసినటువంటి పరిస్థితుల్ని అంతా కల్పించి అతి చిన్న శరీరంలో ఉన్నవాడిని రాత్రికి రాత్రి యువకుడుగా మార్చి అంతా తక్షణమే. ఆ ఆత్మశక్తికి అది ఉంది అని తెలిసి 9 రోజుల్లో ప్రపంచాన్ని, ఆంధ్రప్రదేశ్ ని మార్చలేమని మీరు అనుకుంటే అర్థం ఏంటంటే మీకు ఆత్మశక్తి గురించి ఏం అవగాహన లేదండి. కానీ ఆత్మశక్తి గురించి అవగాహన ఉన్నవాళ్ళు చేయవలసింది ఏంటి అంటే సమర్పణ. యతీనాం బ్రహ్మ భవతి సారథి, యోగస్థ కురు కర్మాణి. ఇది రెండు ఫార్ములాలు భారతదేశం ప్రపంచానికి అందించింది. దీనికి అనేక రకాలైన మార్పులతో చెప్తూ ఉంటారు. ఎవరు ఏం చెప్పినా జరిగేదంతే. అల్లా మాలికే అంటాం, లేకపోతే సబ్కా మాలికే కంటంలో కూడా అర్థం అదే. ఏది అన్నా అక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ 9 రోజులు మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోయి దేని గురించి ఆలోచిస్తూ ఉంటే మీకే తగ్గుతుంది. ఇప్పుడు నిన్న సాయంత్రం మనం మొదలెట్టాం, ఇవాళ పొద్దున్నకి మీలో మీకు కొత్త అవగాహన వచ్చి ఇలా చేద్దాం అనే భావన రాలేదు అంటే మీరు స్పందించలేదు అని అర్థం. ఉత్తిగా నటిస్తున్నారనమాట కూర్చుని. ఇప్పుడు నాకే ఐడియాస్ రావాలని వీలేం లేదు, మీకు వస్తాయి. ఇంకా అద్భుతమైనటువంటి ఐడియాస్ రావచ్చు. ఆ ఐడియాస్ డిస్కస్ చేసుకోవటానికి పొద్దున్న 7:30 నుంచి 9 గంటలు, సాయంత్రం 7:30 నుంచి 9 గంటలు టైం పెట్టుకోండి. ఈ టైం ఏంటి అంటే ఈ ఐడియాస్ ని డిస్కస్ చేసుకోవడానికి. ఖచ్చితంగా ఐడియాస్ వస్తాయి మీకు. అండ్ ఇట్ ఈజ్ న్యాచురల్ లా. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. న్యాచురల్ లా అంటే అర్థం ఏంటంటే దానికి డబ్బు కట్టక్కర్లేదు అని. అరటి తొక్క మీద కాలు పడితే, కాలు జారాలి అంటే మీరు ఏం డబ్బు కట్టాలి అరటి తొక్కకి? అది జార్చేస్తుంది మిమ్మల్ని. మీరు చేయవలసింది ఏంటంటే తొక్క మీద కాస్త జాగ్రత్తగా కాలు పెట్టడం అంతే. జాగ్రత్తగా కాలు పెట్టాక ఇంకా జరిగేదేదో అదే వేస్తుంది. మనం ఏం చేయగలే. న్యాచురల్ లా అంటే అది అర్థం, డబ్బుతో సంబంధించింది కానే కాదు అది. కానీ మనం ప్రతిదీ డబ్బుకి లింక్ పెట్టుకుని, మనం తయారు చేసుకున్నటువంటి డబ్బుకి లింక్ పెట్టుకుని. మీరు చాలా డబ్బున్న వాళ్ళు కానీ మీరు తినేటటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? నేచర్ నుంచి. నేచర్ లో ఆహారం లేదనుకోని, యుథోపియాలో ఉన్నావు అనుకోని, కోట్లు ఏం చేస్తాయి నీకు? ఒక చుక్క మంచిగా నేను పుట్టావు అక్కడ. నీ డబ్బు ఏం చేస్తుంది? నీ కాగిత ముక్కలు, నీ వజ్రాలు, అవి పెట్రోల్ లేదు, రోల్స్ రాయిస్ కార్లు 20 ఉన్నాయి, నడుపుకో రోల్స్ రాయిస్ కారు. ఆ రోల్స్ రాయిస్ కార్ నడపడానికి అవసరమైనటువంటిది ఏంటి? పెట్రోల్. బతకాలి నువ్వు, గాలి పీల్చుకో. నీకు గాలి పీల్చుకోవడం జాత కాదు, ఆస్తమ వచ్చేసింది నీకు. ఆస్మా పేషెంట్స్ చూస్తే అసలు మనకు ఎంత భయం వేస్తుందో. వాళ్ళకి పాపం ఏం అవ్వదు, ఆస్మా పేషెంట్స్ ఎప్పుడూ దీర్ఘజీవులే. కానీ వాళ్ళ ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళు గాలి పీల్చుకోలేకపోతున్నారు. ఇంచట యతీనాం బ్రహ్మ భవతి సారథి. మీరు ఆ న్యాచురల్ రిసోర్సెస్, న్యాచురల్ లాస్ ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఉపయోగించుకోవటం ఈ రెండు మూడు రోజుల్లో నేర్చేసుకుని మీరు అప్లై చేసేయాలి. రామరావణ యుద్ధం ఎన్ని రోజులు జరిగింది, మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది, మీరు ఎన్నాళ్ళలో చేస్తా ఉంటారేంటి. అంచేత ఈ మూడు రోజుల్లోనే మీకు ఐడియాస్ రావటం మొదలెట్టాలి, ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయటం మొదలెట్టాలి. మీరు ఐడియాస్ రావటం లేదు అంటే మీరు ఉత్తరం కూర్చున్నారని అర్థం. మీరు ధ్యానం చేయటం లేదు, మీరు నిద్రపోతున్నారు. ధ్యానం చేస్తున్నటువంటి వ్యక్తికి అద్భుతమైనటువంటి ఐడియాస్ వస్తాయి. కానీ అవి ఆచరణలో పెట్టకపోతే, అవి ఆచరణలో పెట్టాలంటే చుట్టుపక్కల అంతా కూడా ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి. నీ టైం ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి. తపస్సు అని చెప్పాను కదా, సమయ సంయమనము. ఇది చెప్తే అసలు దీక్ష కాదు, మీ రోగాలు పోగొట్టుకోవటానికి దానికోసం ఇది ఇవ్వబట్టలే. ఇది దేనికి ఇస్తున్నాము అంటే ప్రాకృతికమైనటువంటి శక్తికి మీరు లొంగిపోండి. లొంగిపోయాక అది ఏం చేస్తే అది రైట్. కానీ అనంతమైనటువంటి శక్తితో ఉన్నటువంటి వాడు ఎప్పుడూ సుఖంగానే ఉంటాడు. అందుకే రామరాజ్యంలో ఏం చెప్తామంటే ఎవడు దుఃఖంతో ఉన్నవాడు లేడు, ఉండడు. ఎందుకుండడు అంటే వాడు ప్రాకృతిక శక్తికి లొంగిపోయాడు. నేచర్ ఇస్ ఆల్వేజ్ రైట్ అనేవాడిని మేమే విడిపిస్తాం. ఇంకా వెంకటేశ్వర స్వామిని ఒకడు చింతపరక పెట్టి చిర కొట్టేవాట రోజు. బలాఢ్యుడు అని రాశాడు ఆయన ముక్కులో. రోజు రావడం చిత కొట్టేయటం. ఈయన కుయ్యో మయ్యో అని ఈ చెట్టుకు ఆయనకు పారిపోతూ ఉంటే అక్కడ పట్టుకుని కొట్టేవాడు. తర్వాత ఈయన పారిపోవటం కూడా మానేసి కొట్టించుకునేవాడు. చుట్టుపక్కల వాళ్ళకి నచ్చలేదు కదా, వెంకటేశ్వరరావు గారు మీరు కొడతారు ఏంటంటే దేవుడు లీలయ్యా అనేవాడు. నేను వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళొచ్చాను. నేను వెళ్ళొస్తే నాకేం లాభం అయింది అని అడుగుతారు. వెంకటేశ్వరి పాపం ఏం లాభం అయింది, వాడు ఎవడో చిరపరకు పెట్టి బాధేడు. అలాగే రెండు మూడు నెలలు జరిగింది. ఇట జరిగాక ఇంకేం చెప్పినా వినలేదు మనుషులు. అక్కడ వినకుండా వాడిని తీసుకెళ్లి గుడిలో పెట్టి తలుపు తాళం వేసాడట. వేసిస్తే ఒకరోజు తిండి పెట్టకుండా ఆలస్యంలో వాడు కుయ్యో మయ్యో అని ఆడవటం మొదలెట్టాడు. బలవంతులకు ఓపికే ఉండదు. వాడు తన శరీరాలు చాలా బాగా ఉంటాయి కానీ వాడు దేన్ని భరించలేరు. వాళ్ళు అప్పుడు మళ్ళా వెంకటేశ్వరరావు వాడిని బయటకు తీయండి, అక్కడిని గుంచారు, మళ్ళీ బయటకు రాని చిత కొట్టాడు వెంకటేశ్వరని. తర్వాత ఎవరో కొంతమంది కలిసి వాడిని బయట ఊరి పొలి మీదకి ఎక్కడో తీసుకెళ్ళి ఈ చుట్టుపక్కల మళ్ళా ఎప్పుడైనా కనిపిస్తే చావకూడతాం అని భయపేస్తే మళ్ళా రాలేటవాడు. ఏడువాడు అని ఈ రోజు వెయిట్ చేస్తూ కూర్చున్నాడు కొట్టించుకోవడానికి. ఒకసారి జైల్లో పెట్టారు ఆయన్ని. జైల్లో పెడితే తెలియదు ఇన్స్పెక్టర్కి ఎవడో అయినా సరే విడిపించారు అందరూ వెళ్ళి. ఈయన అలాంటి వాడని తెలియదు అంటే నాకు జైలే బాగుంది అన్నాడు అని పోయి మళ్ళా కూర్చున్నట్ట. మళ్ళా కూర్చుంటే అప్పుడు వాడు బతుమాలు అక్కడ కాదు కూర్చోవడానికి, మేము పెద్ద జైల్లో పెడుతూ ఉంటే మీ చిన్న జైల్లో వెళ్తామేంటి అన్నాడట. ఇచ్చత యతీనాం బ్రహ్మ భవతి సారథి అనేటటువంటి ఆ మానసిక స్థితి ఉందే నో డిజైర్. డిజైర్స్ ఏముండవు. ఏంటి డిజైర్స్ ఉంటాయి, ఏమి ఆ ఆత్మ యొక్క స్ఫురణ ప్రేరణ మనకి కలగజేస్తుందో దాని ప్రకారము జీవించేటటువంటి సమాజం రావాలి. ఎంతవరకు రామరాజ్యం రాదు అర్థం అది. అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తే నాకు పక్కవాడికి ఇబ్బంది అవుతుందా, అవ్వదు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. కానీ ఆత్మ యొక్క స్ఫురణ ప్రకారం చేస్తే ఖచ్చితంగా తప్పవదు. చాలాసార్లు ఉదాహరణ చెప్పాను కదా, నాలుక ఒక్కొక్కసారి ఆహారం తీసుకుంటున్నప్పుడు పంటి కింద పడుతుంది, చాలా బాధేస్తుంది. నెత్తురొస్తున్న ఒకసారి కళ్ళమని నీళ్లు వచ్చేసి ఎంత బాధపడతాం. మరి పంటిని మీరు ఏమని శిక్షిస్తున్నారు, మీ నాలుక కొరికిస్తుంది కదా, మరి ఏం చేయాలి దాన్ని. ఏం చేస్తున్నావు, పళ్ళు ఒడగొట్టుకుంటున్నావు ఎప్పుడైనా. కానీ నేను ఎవడైనా కొడితే వాడిని తిరిగి ఎందుకు కొడుతున్నావు. వాడు బయటవాడు, పన్ను నీది. ఇంత ఆత్మరాజ్య స్థాపనలో అందరూ నేనే అయినప్పుడు ఇతరులకి పనికిరానటువంటి పరిస్థితి రాదు. ఒకవేళ ఏదైనా పరిస్థితి వస్తే డబుల్ ఆటలు జరగవు. అసంభవం. నాలికను కొరికేసింది పన్ను నిజమే. పన్నును ఏం చేస్తున్నావు, ఏం చేయటండి పాపం, దాన్ని ఓదారుస్తాం మళ్ళీ ఆ పన్ను లూజ్ అవుతే మళ్ళీ చాలా బాధపడతాం అయ్యో అని. మంచి శిక్ష జరిగింది నీకు, నా నాలికను నువ్వంటా. ఆత్మరాజ్య స్థాపన మీకు అవగాహన రావటం ఏం చెప్తున్నావు. ఇన్నిసార్లు మనం అందుకని తిరిగి తిరిగి వినమనేది రెండు మూడు రోజులు వరుసగా. మీ కోరికలు కాదు అక్కడ తీరాల్సింది. మీ కోరికలు తీరటం కోసం ఇంత అద్భుతమైనటువంటి శరీరం మీకు ఇవ్వబడలేదు. ఆత్మ తన యొక్క విశేషమైనటువంటి ప్రయోజనాల కొరకు ఈ శరీరాన్ని నిర్మించుకుంది. ఆ విద్య ఎక్కడ నేర్పుతున్నాం మనం? ఇంజనీరింగ్ చదువుతాం, పాలిటిక్స్ చదువుతాం, ఎకానమిక్స్ చదువుతాం, శాస్త్రాలు చదువుతాం, కానీ ఏది చదివినా ఆత్మ యొక్క ఈ శరీర నిర్మాణానికి కావలసినటువంటి కారణం ఏమిటి, ఎందుకు ఈ శరీరం నిర్మించుకుంది, దానికి మీరు జవాబు పట్టుకోగలిగిన నాడు రామరాజ్య స్థాపన జరుగుతుంది. అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతుంది, కానీ లేకపోతే జరగదు. కానీ ఏ విధంగా అయితే ఒక్క హార్ట్ ఈ మొత్తం శరీర వ్యవస్థను వ్యవస్థీకృతం చేస్తుందో, హృదయం ఏ విధంగా అయితే ఒక సూర్యుడు సంపూర్ణ గ్రహమండలాన్ని వ్యవస్థీకృతం చేస్తున్నాడు, ఒక కేంద్రకము అన్ని ఎలక్ట్రాన్స్ ను వ్యవస్థీకృతం చేస్తుందో, ఆ వ్యవస్థను కనుక పట్టుకున్న వాళ్లు ఆ వ్యవస్థలో పార్టైపోతారు. భక్తులు కొన్ని వందల పేర్లు మనకి తెలుసు కదా, వీళ్ళందరూ కూడా సమాజం చెప్పినట్టు జీవించలేదు, సమాజంలో చెప్పినటువంటి ఉద్యోగాలు చేయలేదు, సమాజంలో చెప్పినటువంటి నియమాలకు కట్టుబడి ఉండలేదు. ఈనాటికి వాళ్ల పేర్లు చెప్పుకుంటున్నాం, ఈనాటికి వాళ్ల పేర్లేగా చెప్పుకునేది మనం, ఇది చెప్పుకుంటున్నాం. ఇచ్చారంటే ఏ నియమాలకి వాళ్ళు కట్టుబడి జీవించారో ఆ నియమాలే మనకి వర్తిస్తాయి అన్నది మనకి తెలియకుండా తెలుసు. ఇంట్యూషన్ వాళ్ళు కరెక్ట్, అలా మనం జీవించలేకపోవచ్చు అది వేరే విషయం, కానీ అది కరెక్ట్ అని. ఆ కరెక్ట్ అని తెలిసినప్పుడు వాళ్ళు ఏ శక్తికి సమర్పణ చేసుకున్నారో చేసుకోండి మళ్ళీ ఆ భావంతో. పరమశాంత స్థితిలో ఆత్మరాజ్యం మీలో స్థాపించబడింది. తప్పు మాట వాడాను, ఆత్మరాజ్యం మీలో ఉంది, మీరు దాన్ని గమనించారు. ఈ క్షణంలో గమనించి శాంత స్థితిలో ఉండిపోవాలి మీరు. యోగస్థ, ఈ యోగములో ఉండి పనులు చేయటం నేర్చుకోవాలి. ఏ పనులు చేస్తాం, ఏమి చేయం మనం, అది ఏం చేస్తే అది చేస్తాం. ఇప్పుడు అదే జరుగుతుంది. అది ఆ శక్తి మనలో ఉన్నంత వరకే చేతులు కాళ్ళు అన్ని పనిచేస్తాయి. ఆ శక్తి మనలో లేదు, ఏం పని చేయదు. ఈ స్పిరిట్ వ్యక్తి వ్యక్తికి ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ జోలికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్లటమే కాకుండా ఇలాగా ఒక 1000 మంది కలిసి నిరంతరము మెడిటేషన్ చేయగలిగేటువంటి సెంటర్స్ ఓపెన్ చేయాలి. పొద్దున్న సాయంత్రము 1000 మంది ఇలా కూర్చోగలగాలి. 10 మినిట్స్ 20 మినిట్స్. 1000 మందిని ఎలా కూర్చోబెడతాం మాస్టర్? సినిమా హాల్స్ లో లెక్క పెట్టండి, ఎంతమంది కూర్చుంటున్నారో, ఎన్ని గంటలు కూర్చుంటున్నారో వాళ్ళు. ఎందుకు కూర్చుంటున్నారు? దానికి ఇష్టం గనక. ఖచ్చితంగా 1000 సంఖ్యలోనే ఉండి ఉంటుంది సినిమా హాల్ అంతా కలిపి ఉంటే కూర్చునే వాళ్ళ సంఖ్య ఒక ఊళ్ళో. మరి ఇంత అద్భుతమైనటువంటి శక్తి మీకు లభిస్తుంది అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే ఒక ఊళ్ళో 1000 మంది మీకు దొరకరు అనేటటువంటి ప్రసక్తే రాదు ప్రయత్నిస్తే. కానీ తప్పక జరుగుతోంది. దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరు నాకు ఇక్కడ రెగ్యులర్ గా కూర్చొని కనిపించారు. నాకు భలే ఆనందం ఇస్తుంది అనమాట గురువుల యొక్క శిష్యవర్గాన్ని చూసుకుంటే. నాయన ఇది చాలా మంచిది, ఈ సూర్యోదయ సూర్యాస్తమయ కాలంలో మీరు ఒక చోట జేబి చేసుకోండి అంటే మీ ఇళ్లలో చేసుకుంటాం మాస్టర్. ఇంకేదంటే రాక్షసులకి ఆ సెపరేటివ్నెస్ ఉంది, కలవలేనితనం, అది రాక్షసీ వృత్తి. అందులో ఆంధ్రప్రదేశ్లో మనకి మహాభారత కాలం నుంచి ఆ ఆనవాయితీ వస్తుంది. ఏంటంటే కౌరవులకి సహాయపడటం అనేటటువంటిది. అంతేత ప్రమాదవశాత్తు మీరు ఇక్కడ మంచికి ఎక్కడ సహాయపడతారు అని భయపడుతున్నారేమో, భయపడకండి. ఈసారైనా మీరు దాన్ని అర్థం చేసుకుని మాకు ఇంట్లో పిల్లలకి దొరకండి, అప్పుడు మంచి నీళ్ళు వస్తాయండి, ఏం చేస్తామండి, మనం ఏం చేయలేమండి, పరీక్షలు ఉంటాయి, ట్రైన్ టైం అయింది, మున్సిపాలిటీ ట్యాప్ వాటర్ టైం అయింది, ఏం చేయాలి, వెళ్ళకండి ఊరు, చాలా మంచిది, పరీక్ష ఉంది, మున్సిపాలిటీ వాటర్ వచ్చే టైం అది, ఏం చేస్తాం, వాటర్ పట్టుకుంటూ కూర్చోండి, పరీక్ష రాయకండి. అంత సింపుల్ కామన్ సెన్స్ మనలోనే లేకపోతే ఇక్కడ సహస్ర సిరీస్ ఆ మ్యాన్షన్ ఎలా వస్తుంది? కారణాలు కాదు, రాలేదు అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. అంటే నేను చాలా ఆనందిస్తాను, నాకు ఇందులో ఇంట్రెస్ట్ లేదు అనండి, గొడవ లేదుగా. కానీ నాకు వీలు పడలేదు అంటే ఒప్పుకోను. ఖచ్చితంగా ఆ 2 ఆహుతులు వేయగానే మనతో ఈ స్వ ఆత్మరాజ్య దీక్ష తీసుకున్న వాళ్ళు కూర్చోవలసిందే 20 మినిట్స్ పొద్దున్న సాయంత్రం. ఇంకా దాంట్లో మాత్రము అసలు స్పేరింగ్ ఉండదు. అది మాత్రం ఆ 2 మగ్నయే స్వాహ, ఇదం మగ్నయే ఇదం, దాంతో సింక్రనైజ్ చేసుకోండి 20 మినిట్స్. ఇంకొక ఆ నియమాలు ఇవంతా కూడా ఎప్పటి నుంచి వస్తాయి? కళ్ళు మూసి కూర్చును, ఎంత మార్పు వస్తుందో ఐడియాలజీలో తీవ్రత. అది అగ్ని దీక్ష, అది అగ్నిహోత్రం చేయమనేది. అందుకు మీకు ఆ వేడి పుట్టకపోతే ఏం లాభం? అది ఇంకొక యతీనాం బ్రహ్మ భవతి సారథి కి ఇటువైపు ప్రపంచంలో జరగాల్సింది ఏంటి అంటే యోగస్థ కురు కర్మాణి. ఈ 2 చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అర్థమైపోతే మీ వరకు మీరు రామరాజ్యంలో జీవించినట్టే. మీకు ఏ విధమైనటువంటి దుఃఖాలు ఉండవు. ఏ విధమైనటువంటి దుఃఖము మీరు బాధించింది అంటే ఈ 2 సూత్రాలు మర్చిపోయారు అన్నమాట. మీరు పాండవులు అడుక్కు తింటున్నప్పుడు కూడా ఆనందంగానే ఉన్నారు. దుర్యోధనుడు జీవితాంతం రాజ్యం చేశాడు తొడ విరగనంత వరకు, కానీ ఎప్పుడు సుఖంగా లేడు. అంచేత సుఖాలు ఎప్పుడు కూడా ప్రాకృతిక నియమానికి అనుగుణ్యంగా జీవించటంలో ఉంటుంది. అది ఎంత బాధాకరమైందైనా యతీనాం బ్రహ్మ భవతి సారథి అనేటువంటి పాయింట్ అది. అంచేత దాన్ని మళ్లీ ఒకసారి మీరు అర్థం చేసుకుని అలా ఉండిపోండి. ఆ మౌనం ఉందే, మౌనం అన్నది కరెక్ట్ కాదు. అది ఇంకేంటే డైనమిక్ సైలెన్స్, అది మౌనం కాదు. అన్ని అందులో ఉన్నాయి. పూర్ణమద పూర్ణనిదం, అది పరిపూర్ణత్వం. అది కానీ పరిపూర్ణత్వాన్ని అనుభవించేటటువంటి మానసిక స్థితి మనలో లేదు. దానికోసం ఇక్కడ వెంపర్లు ఆడిపోతున్నారన్నమాట. రామకృష్ణ స్పెషల్ పండు మా ట్రైన్రాడ్లోనే పండుతుందని కాయ, మన అరటిపండు, బంగినపల్లి మామిడి పండు వాటిలాగా. వాళ్ళు 2-3 నెలల నుంచి ఊరిస్తున్నారు అనమాట. మా ఫాదరు మదరు వస్తున్నారు ఇండియాకి. ఇండియాకి వస్తున్నప్పుడు దాన్ని 20-30 పళ్ళు తెమ్మన్నాను నేను. ఇంకేమనుకో ఆ పండు అన్నాడు. ఇంకా ఎంతలా ఊరించేశాడంటే వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారు అన్నప్పుడు నేను అసలు వాళ్ళ అమ్మా నాన్న అని చూడలే, ఆ పండు చూపించండి ముందన్నా నేను. మీకు చెప్పేశాడు వీడు, వీడికి చాలా పిచ్చి ఇష్టం ఈ పండు అంటే అని చెప్పి పండు తీశారు. ఇదేంటి చిన్న ఈ సైజ్ లో ఉంది, చిన్న చిన్న తెల్ల తెల్లగా బూడిదలా ఉంది పైన. సరే అది కోశాడు, ఇంకా వీడికి నోరు ఊరిపోతుంది, వీడికి కోసేంత వరకు ఆగలేకపోతున్నాడు. నాకేంటంటే వాడు నోరు ఊరిపోవటం చూసి నాకు నోరు ఊరుతోంది అనమాట. నేను ఎప్పుడో వచ్చి చూడలేదు కాదు, నోట్లో పెట్టుకున్నా, నాకు అసలు ఏమీ నచ్చలేదు, అది ఏమీ నచ్చలేదు అసలు. అది రుచి పచ్చి లేకుండా, అలాగే నాకు రుచి తెలియదు ఇంకోటి ఉంది, అదేదో ఇది ఇస్తారు తాటిది, కాల్చిస్తారు ఏంటి తాటి పొడుగ్గా ఉంటే ఇవే తేగ తేగే, అది నాకు రుచి ఏం తెలియదు నాకు. ఎందుకని చెప్తున్నా అంటే ఆ మౌనంలోకి వెళ్ళిపోతే మరి మీకు అలాంటి పరిస్థితి వస్తుందేమో. వాళ్ళందరికీ ఋషులకి వాళ్ళకి అంటే చాలా రుచిగా ఉంది, మనకి మాత్రం ఆ రుచి ఏం తెలియటం లేదేమో అని అనుమానం నాకు. అందుకనే ఉదాహరణ ఇచ్చాను నేను. వద్దు, కాస్త 10 సార్లు మీరు ఆ రుచి చూశారనుకోండి ఇంకా అదే కావాలనిపిస్తుంది. ఎప్పుడైనా అంతేగా, ముంచమంటే సిగరెట్ కాల్చినా తాగుడు తాగినా బల వికారంగా మొహం పడతారు, తర్వాత అది లేకపోతే మొహం వికారంగా అవుతుంది. అంచేత ఆ మానసిక స్థితిని అర్థం చేసుకోండి. ఎక్స్పీరియన్స్ అన్నాడు దీన్ని రోహిత్ నేత. మీరేం పేరు పెట్టలేరు దానికి, మీరు ఏదైనా పేరు పెట్టి బాగుంది అన్నారు అది ఆత్మజ్ఞానం కాదు. మీరు ఏ పేరు పెట్టలేరు దానికి. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జన నిర్గంధో నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్, ఆత్మవంతులు అవుతారు. అంత సింపుల్ కట్టి ఈ క్షణంలోనే మళ్ళీ ఎప్పుడూ అవరు. కానీ ఆ అనుభూతికి మీరు పేరు పెట్టుకోకండి, అది నాకు చాలా బాగుంది మాస్టర్ అంటే ఆత్మజ్ఞానం కాదు. అది మీ 5 ఇంద్రియాలతో సంబంధించినటువంటి అనుభూతి అది కానీ కాదు, కానీ ఉండే అనుభూతి. అందువల్ల ఆ అనుభూతికి మీరు ఏమీ పేరు పెట్టలేరు, కానీ అనుభూతిలో జీవించగలరు మీరు. మీరు జీవించటం మొదలెట్టేస్తే ఆ మానసిక స్థితిని, ఇప్పుడున్న మానసిక స్థితిని ఉంచో ప్రతి పని చేస్తే యోగస్థ కురు కర్మాణి. సంగం చిత్వా ధనంజయ, సంగం ఆసక్తి ఆ పని మీద. ఎందుకు చేస్తున్నావు అంటే చేయాలి కనుక చేస్తున్నావు. హృదయం ఒక్క క్షణం కూడా ఆపటం లేదు కదా రక్త ప్రసరణ. 3 నిమిషాలు ఆపిస్తే అసలు మనం గొడవ వదిలిపోతుంది, బ్రెయిన్ సెల్స్ ఏమీ పనిచేయవు, కానీ ఆపదు అది. యోగస్థ కురు కర్మాణి, నిరంతరము హృదయము తనంతట తాను ఏ విధమైనటువంటి ఆశ లేకుండా పనిచేసుకుంటూ నెత్తులు ప్రసరణ చేయగలిగినప్పుడు మీరెందుకు అలా జీవించలేరు. తమాషా ఏంటంటే ఆటలు ఆడుకునేటప్పుడు మీరు ఆ స్థితిలోనే ఉంటారు, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు అప్పుడు. కానీ దానికి మళ్ళా ఇండియా గెలిచిందా పాకిస్తాన్ గెలిచిందా అని మనం మళ్ళా ఒక సంఘం పెట్టేస్తాం అక్కడ. సంఘం అంటే అటాచ్మెంట్. చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు నో అటాచ్మెంట్, ఆడుకుంటారు. అందుకని వాళ్ళ ఆట 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 తప్ప చదువు మీద రాదు. ఇంచేత చదువు అనేసరికల్లా మళ్ళా ఆత్మరాజ్యం పోతుంది. అందువల్ల చిన్నపిల్లల వలె అవమని చెప్పింది. వలె చిన్నపిల్లల కాదు, ఆ మౌనము ఇచ్చేత ఆ మౌనంలో మనం ఉంటూ అది మర్చిపోకుండా, ఆ స్మృతి పోకుండా, మళ్ళీ ఆ స్మృతి లబ్ధమయ్యే అంతా చేశాక మీకేమనిపిస్తుంది అంటే అసలు నేను నేర్చుకున్నది ఏముంది అనిపిస్తుంది. ఏం లేదు నేర్చుకునేది, స్మృతి లబ్ధ. ఆ మానసిక స్థితిలో ఉంటూ మనం ప్రోగ్రామ్స్ చేసుకుందాం. ఇప్పుడు స్వ ఆత్మరాజ్య స్థాపన అంటే ఏమిటి, దీని గురించే ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్. కానీ మెయిన్ గా అందులో ఉన్నది రెండు, ఏంటది యతీనాం బ్రహ్మ భవతి సారథి ఋగ్వేదంలో 1 మండలంలో 158వ సూక్తంలో ఉంది. టోటల్ నాలెడ్జ్, ఇంకా నాలెడ్జ్ నుంచి ఏ విత్తనం వస్తే ఆ విత్తనం పైకి వస్తుంది. పృథ్వీ ఒకటే, అరటి చెట్టు వస్తుందా వేప చెట్టు వస్తుందా అన్నది వేరే విషయం. కానీ వేప చెట్టు అయినా అరటి అయినా భూమిదే ఉండాలి. ఆ అక్షరాభ్యాసము అతి చిన్న కాలంలో చేయించేవాళ్ళు, అసలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు మాకేం అర్థం అవుతుంది అంటారు, ఆ మూర్ఖత్వాన్ని ఏమనాలి తల్లిదండ్రుల్ని వాళ్ళని. చెప్పవలసిన విద్య అది. అది చెప్తే అసలు పిల్లలు అద్భుతంగా ఉండుండేవారు. వాళ్ళు ఆడుకుంటే కూడా నా తండ్రి మెడలో చచ్చిపోయిన పావును వేసిన వాడిని తక్షకుడు ఒక వారం రోజుల్లో చంపేయాలి నా పిల్లవాడంటే కూడా జరిగిపోయింది. ఇప్పుడు మనం అంటే కూడా ఏం జరగటంలే. పిల్లవాడు నా మాట వింటలేదు, భర్త నా మాట వింటలేదు, పిల్లలు నా మాట వింటలేదు, ఆడబడుచు నా మాట వింటలేదు, అత్తగారు నా మాట వింటలేదు. నువ్వు అత్తగారు చెప్పినట్టు వినొచ్చు కదా, అది నాకు ఎందుకు అర్థం కాదు. వాడు పాయింట్ అర్థమవుతోందా మీకు? ఈ సంపూర్ణ సృష్టిలో మనిషికి తప్ప ఇంకెవ్వడికి కూడా న్యాయ వ్యవస్థలు లేవు, మిలిటరీలు లేవు, ఏమీ లేవు, హాస్పిటల్స్ లేవు, ఏమీ లేవు. అయినా అన్ని ప్రాణులు జీవిస్తూనే ఉన్నాయి, మనకంటే అందంగా ఆనందంగానే జీవిస్తూ ఉన్నాయి. కనుక ఈ టాపిక్ అర్థం చేసుకోండి మీరు. అంచేత మీరు మంత్ర జపం చేస్తున్నప్పుడు కూడా ఇది ట్రై చేయండి. మంత్ర జపము కంటే మంత్రాక్షరాల మధ్య ఉన్నటువంటి గ్యాప్ను పట్టుకోవడానికి ట్రై చేయండి.